ஓம் ஸ்ரீ சாயி நாதாய நமஹ. ஸ்ரீ சாய்பாபா சச்சரித்திரமும் 31వ అధ్యాయము 5వ రోజు పారాయణము సోమవారం. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుతున్న గురించి హేమాడ్ పంతు వర్ణించుచున్నారు. మరణకాలమున మనస్సునందున్న కోరిక కాని ఆలోచన కాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయము 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, ఎవరైతే వారి అంత్యదశ యందు నన్ను జ్ఞప్తి అందించుకుంటారో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించదరో వారు దాన్నే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకునగలమనే నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణాల వల్ల భయపడి అదిరిపోయారు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన యందు నిలపాలి అంటే నిత్యము దానిని అభ్యసించుట అవసరం. భగవంతుని ధ్యానము చేస్తూ జ్ఞప్తి అందించుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుండరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఎందుకంటే సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమును సహాయం చేసెదరని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇచ్చట చూపెదము. మొదటిది విజయానంద. విజయానంద అనే మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి యాత్రార్థమై బయలుదేరారు. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగారు. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి సోమదేమ స్వామిని కలుసుకున్నారు. మానస సరోవరపు యాత్ర గురించి వివరాలను కనుగొన్నారు. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదని, ప్రయాణంలో కలిగే కష్టాలన్నిటినీ ఆ స్వామి వర్ణించను. మంచు ఎక్కువ అని, భాష ప్రతి 50 క్రోసులకు మారునని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టే కష్టాలు మొదలగునవి చెప్పను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకున్నారు. అతడు బాబా వద్దకేకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇలా అన్నారు, ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయండి, వారి సాంగత్యం మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగింది. కూర్చుండి జరుగుతున్న విషయాలన్నిటినీ గమనించుచుండను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం, మసీదు భక్తుల చేతి కీర్తి ఉండను. వారు బాబాను అనేక విధములు పూజించుకుంటారు. కొందరు వారి పాదాలకు అభిషేకం చేస్తున్నారు. వారు బుడనదిలో ఉండే తీర్థాన్ని కొందరు తాగుచుండరు, కొందరు దానిని కండకద్దుకొనిచుండరు, కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనాలు పోయిచుండరు. జాతి మత భేదాలు లేకుండా అందరూ సేవ చేయుచుండరు. బాబా తనను కోపగించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కలిగింది. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండెను. అతడు సిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చింది. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు వెళ్లకూరను. కాని బాబా ఆజ్ఞ లేనిదే సిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనానికై వెళ్ళను. ఇంటికి వెళ్ళుటకు బాబా ఆజ్ఞ వేయడను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరుగుబోయేది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించేవాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రాలు ధరించువానికి దేని అందు అభిమానం చూపుట తగదు. నీ బసకు వెళ్లి హాయిగా కూర్చో, ఓపికతో కొద్ది రోజులు కూర్చో. వాడాలో పెక్కు దొంగలున్నారు, తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండు. దొంగలంతా దోచుకుని పోయెదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని చేయును. ఇహలోక పరలోక వస్తువులన్నిటి అందు గల అభిమానాన్ని విడిచిపెట్టును. ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదాలను శరణు వేడెదరు వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను. నీ పూర్వపుణ్యం ఎక్కువ ఒకటిచి నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచును. కోరికలు లేనివాడై రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చేయను. శ్రద్ధతో 3 సప్తాహాలు చేయను. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారాలను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అన్నారు. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించును. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించను. ఆ మరుసటి ఉదయం స్నానం మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతంను లెండీ తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించారు. 2 పారాయణాలు చేయగానే అలసిపోయింది. వాడాకు వచ్చి 2 దినములుండను. 3వ రోజు ఫకీరు బాబా అంటే బడే బాబా తొడపై ప్రాణాలు వదిలిను. బాబా ఒకరోజంతా శవమును అట్లాగే ఉంచెను. పిమ్మట పోలీసు వాళ్లు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చారు. యథోచితముగా శరీరాన్ని తగిన స్థలమందు కూర్చారు. ఈ విధంగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడను. రెండవది బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అనే గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండను. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకుకు గృహభారం అప్పగించి సిరిడీకి వచ్చి బాబాతో ఉండను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతని సద్గతి కలగచేయవలనని ఈ దిగువరీతిగా చేసింది. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగఢ్లో ఉండమని. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టం లేకుండా, కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించను. అచ్చట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చీంద్రగఢమునకు వచ్చను. అక్కడి చక్కని దృశ్యాన్ని, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారము నిత్యం తీవ్రముగా ధ్యానం చేయమొదలేదను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యం గనని సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందుదురు. కాని మాన్కర్ విషయంలో అలా కాక చైతన్యాము వచ్చిన పిమ్మటే దివ్యదర్శనం లభించింది. అతనికి బాబా స్వయంగా కనిపించింది. మాన్కర్ బాబాను చూచుటయేగాక తనను అచ్చటికేల పంపితమని అడిగింది. బాబా ఇలా చెప్పారు, శిరిడీలో అనేక ఆలోచనలో నీ మనస్సును లేచి నీ చంచల మనస్సుకు నిలకడ కలగజేయవలనని ఇచ్చటకు పంపితి. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించావు. నేనెల్లప్పుడూ శిరిడీలోనే ఉండదననుకున్నాను. ఇప్పుడు నీ వచ్చిన చూసిన రూపము శిరిడీలో చూసిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారింపు. ఇందుకే నిన్ను ఇచ్చటికి పంపాను. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడముకు విడిచి బాంద్రాకు పయనమయ్యను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలనుకున్నాను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు వెళ్లగా అది నిక్కిలికి ఇచ్చిరిచి ఉండను. అతనికి టికెట్ దొరకలేదు. లంగోటీ కట్టుకుని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇలా అన్నాడు, దయచేసి నా దాదరు టికెట్ తీసుకుని నాకు అవసరమైన పని ఉండటచి దాదర్కు వెళ్ళుట మానుకున్నాను. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించింది. జేబులోంచి పైసలు తీసి ఇచ్చేంతలోనే ఆ జానపదుడు అంతర్ధానమయ్యను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికింది, కానీ లాభం లేకపోయింది. అతని కొరకు బండి కదిలినంత వరకు ఆగింది, కానీ వాని జాడయే కానరాకుంది. మాన్కర్కు కలిగిన వింత అనుభవంలోందు ఇది రెండవది. ఇంటికి వెళ్లి వచ్చి తిరిగి మాన్కర్ శిరిడీ చేరారు. అప్పటి నుంచి శిరిడీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉండను, వారి సలహాలను అనుసరించి నడుచుకొని చుండను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చు. 3వది తాత్యా సాహెబ్ నూల్కర్. తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమార్థంతో ఏమీ చెప్పలేదు. వారు శిరిడీలో కాలం చేసినారని మాత్రం చెప్పారు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించింది. 1909 తాత్యా సాహెబు పండరీపురంలో సబ్జడ్జిగా ఉండను. అప్పుడు నానాసాహెబ్ చందేర్కర్ అచట మామలతదారుగా ఉండను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండదు. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండను. నానాసాహెబ్కు వారి యందు నిగ్ల ప్రేమ. అనేక పర్యాయాలు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి శిరిడీకి వెళ్లి వారి దర్శనం చేయమని బలవంత పెట్టను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకాలి, 2వది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలాలు దొరకాలి. భగవత్ కటాక్షముచి ఈ రెండూ తటస్థించను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపను. ఎవరో గాని 100 కమలాఫలాలు నూల్కర్కు పంపారు. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ శిరిడీకి తప్పకుండా వెళ్లవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించను. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించాయి. కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు శిరిడీలోనే ఉన్నారు. తన అంత్యదశలో మత గ్రంథాలు పారాయణ వినని చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికిచ్చారు. అతని మరణ వార్త విని బాబా ఇలా అన్నారు, అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్లిపోయింది, అతనికి పునర్జన్మ లేదు. 4వది మేఘశ్యాముడు. 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పుకున్నాము. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్లారు. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవముపై తువ్వులు చల్లారు. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారి సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందు, కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులిని కూడా వారి వలన సద్గతే పొందును. ఆ కథయే ఇప్పుడు విందాము. 5వ కథ పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి శిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగింది. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకునేవారు. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచున్నను. అన్ని విధాల ఔషధాలను వాడారు, కాని వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యను. బాబా కీర్తి విని వారు దానిని శిరిడికి తీసుకుని వచ్చారు. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు వెళ్లి దాని విషయమంతా బాబాకు చెప్పారు. అది చూడటానికి భయంకరంగా ఉన్నా జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగిల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మన్నారు. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్లారు. బాబా కాంతికి తట్టుకోలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది కూడా బాబా వైపు ప్రేమతో చూసింది. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చెను. అది చచ్చుట చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగారు. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో బాధపడుతూ చచ్చుటకు సిద్ధంగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదాల వద్ద ప్రాణాలు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించారు. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదాల చెంత ప్రాణాలు విడిచింది. యోగుల పాదాల కడ వినమ్రులై ప్రాణాలు విడిచివారు రక్షింపబడుదురు. వారు ఎంతో పుణ్యం చేయనిది, వారికి అట్టి సద్గతి ఎలా కలుగును? ఓం శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.